ఇదొక భయంకరమైన కేకారణ్యం. ఆ రోజుల్లో కేవలం వృక్షములు తప్ప ఇంకెవరూ లేరు. ఋషులు, పరీక్షిత్తు, సుకుడు. ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముక్తి పొందారు. ఏదో మీ మనలాంటి పుణ్యాత్ములు ఉంటామని తెలుసు కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? పరీక్షిత్తు వినమన్నట్టుగా, పరీక్షిత్తుని సుకుడు భాగవతం వినమని చెప్పినట్లుగా ఈ భక్తులందరికీ చెబితే ఒక్కళ్ళు కూడా దక్షిణ్ తుక్స్ప్రెస్లో రారు. ఎక్స్ప్రెస్ అనకూడదు, దాన్ని తుక్స్ప్రెస్ అనాలి. ఈ కలియుగ మానవుల యొక్క ఘనత తెలుసు కనుక కృష్ణుడు ఏమన్నాడు? పాపం భవిష్యత్తులో పద్మాకర్ గారితో పాటు ఒక 150 మంది పురాణం వినడానికి వస్తారు. వీళ్ళందరూ గంగా నదీ తీరంలో ఎండలో ఇసుకలో కూర్చోమంటే కష్టం. ఎండకి తల మండుతుంది, ఆకలికి కడుపు మండుతుంది. అప్పుడు వీళ్ళంతా కూడా గురువుగారి నెత్తి మీద 4 అక్షతలు వేసి వెళ్ళిపోతారు అని, నన్ను కూడా అనుగ్రహించడానికి, నా బుర్ర కూడా సేఫ్టీగా ఉంచడం కోసం ఆయన ఏం చేశాడు అనమాట, ఈ బిల్డింగ్లు కట్టించాడు. కాస్త వాళ్ళని కూడా బిల్డింగ్ కట్టించి ఉపకారము చేయి, దాంతో కాస్త వ్యాపారము చేయి అన్నాడు. వాళ్ళు 2 రకాలుగా మనకి ఉపకారం చేస్తూ వారికి ఉపకారం చేసుకుంటున్నారు. అంతో ఎంతో కరెంట్ అనేది ఒకటి వచ్చింది కనుక ఈ ఫ్యాన్లు అయినా ఉన్నాయి. ఇవేం లేవు. మీరు ఒకప్పుడు కనుక మాతో వచ్చి ఉంటే మీకు తెలిసేది, 2006 సంవత్సరంలో ఇక్కడ భాగవత సప్తాహం చేశాను. 2006 అసలు కరెంట్ అనేది ఇక్కడ లేదు, నథింగ్. ఓ బిల్డింగ్ ఉండేది, మేము చెట్టు కింద కూర్చునేవాళ్ళం, అలా పురాణం చెబుతూ ఉండేవాళ్ళం. వర్షం వచ్చినా ఎండినా తడిసినా చాలా రోజుల క్రితం, అలాగే 1999 నైమిషారణ్యంలో భాగవతం చేసినప్పుడు ఏమున్నాయండి అక్కడ? ఏ సౌకర్యాలు లేవు. ఒకే హాల్లో ఇంతమంది పడుకునేవారు. సరే, గురువుగారిని మరీ ఇబ్బంది పెట్టకూడదు కనుక నా కోసం ఇలాగ ఒక హాల్లో ఓ తెర కట్టారు. ఆ తెరవతలు నేను, తెరకవతలంతా భక్తులు పడుకునేవారు. నిజంగా జరిగింది ఇది. ఒకప్పుడు 21 ఏళ్ల క్రితం నైమిషారణ్యంలో భాగవత సప్తాహంలో ఈ సౌకర్యాలు లేని రోజుల్లో చక్కగా భాగవతం చెప్పుకునేవాళ్ళం. 300 మంది అప్పుడు ఎక్కువ వచ్చారు. 300 మంది మొదటిసారి నైమిషారణ్యం కదా అని వచ్చి పడిపోయారు ఎక్కగా. ఇంతమందికి కలిపి ఒకే ఒక హాలు షెడ్ ఉండేది. ఆ షెడ్లో నా కోసం పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి మధ్యలో తెర కడతారు సారా, అలా నన్ను ఒక్కడిని పెళ్లి కొడుకుని చేశారు. వీళ్ళంతా పెళ్లి కూతుళ్ళలాగా మగ ఆడ ముసలాయి ముక్క అంతా కూడా ఈ అవతల పడుకున్నారు. పడుకుంటే మధ్యలో అవతల వాళ్ళకి, గురువుగారికి ఏమైనా స్పెషల్ ఫ్యాన్స్ పెట్టారా ఏమిటని మధ్య మధ్యలో కట్టిన ఎత్తి చూడడం. గురువుగారు పడుకున్నారండి అనడం. తెల్లవార్లు తలకోడు అలా మాట్లాడుతుంటే నాకే నిద్ర పట్టేది. ఈ పడుకున్న వాళ్ళు ఎక్కడ లేని కబుర్లు. ఏమండి మాకండి ఆ రోజుల్లో ఐడిపిఎల్లో ఇంత పెన్షన్ వచ్చేదండి, ఈసీఐల్లో ఉద్యోగం వచ్చిందండి, ఈ కబుర్లన్నీ ఇక్కడే చెప్పుకునేవారు మధ్య మధ్యలో రాత్రిపూట. ఈ కట్టెన ఉంది, కట్టెన అవతల ఒక ఆయన పడుకుని ఉన్నాడు, ఆయన రేపొద్దున వెళ్ళి కథ చెప్పాలి, ఆయన అభినవ సుఖుడు అనే విషయం మర్చిపోయారు వీళ్ళు. వీళ్ళ సుఖంలో వీళ్ళు కబుర్లు చెప్పుకున్నారు. అయ్యా ఇలాంటి ఎన్నో కష్టాలు పడి ఆ రోజుల్లో గురువుగారిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో పురాణం చెప్పించుకున్నాడు చెప్పించుకున్నారు. వేళకోళం కదండి, బృందావనంలో 2002 భాగవత సప్తాహం చేసినప్పుడు లింగయ్య గారు కూడా వచ్చి మధ్యలో యమునా నది స్నానానికి వెళ్ళిపోయారు. నాతో పాటు 20 యాత్రికులు అంతా ఒకే గదిలో పడుకున్నాం. 20 యాత్రికులతో గురువుగారు పడుకుని పురాణం చెప్పడం 2 పూట్ల ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో అంటే సౌకర్యాలు లేవు, అయినా అవి పట్టించుకోకుండా ఆ రోజుల్లో అలాగే చేశారు. ఆ రోజుల్లో ఇప్పటికీ ఈ పాలు కాఫీలు దొరకడం చాలా కష్టం. నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేయాలంటే రోజు సీతానగరం కానీ సీతాపూర్ కానీ లేకపోతే దాని పేరంటే లక్నో కానీ వెళ్ళి రాత్రికి పాలు తెస్తే మళ్ళీ పొద్దున్నకి ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల నిల్వ ఉండేవి కావు. ఎన్ని కష్టాలు పడి తంటాలు పడి ఆ రోజుల్లో భాగవత సప్తాహం చేసి వాళ్ళవి లేవు, మీకు సుఖంగానే ఉంది. ఈ సుఖముల కోసమే మనం అయితే ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. సుఖాలు కావాలంటే వాళ్ళందరూ మీలో దాదాపుగా ఎక్కువ మంది పెన్షన్దారులు ఉన్నారు. టెన్షన్గా నెలకింతనే పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ పుచ్చుకుంటూ పొద్దున్నే కొంచెం కాఫీ పుచ్చుకుంటూ రాత్రికి ఇంకేవో పుచ్చుకుంటూ పడుకుని నిద్రపోవచ్చు. కానీ మీరు ఎంతో శ్రద్ధాశక్తులతో కష్టాలకు ఎందుకు వచ్చారంటే ఇవన్నీ మాకొద్దు, ఈ లౌకిక ప్రపంచం వద్దు, భాగవతం ఇక్కడ విందామని వచ్చారు. దానికి గల కారణం పురాణ ప్రభావం. అది దృష్టిలో పెట్టుకునే నారదుడంతటి మహర్షి, ఆయన ఆ అంటే ఊ అంటే వైకుంఠానికి కైలాసానికి వెళ్ళేవాడు, కాలినడకన తీర్థయాత్రలు చేశాడు. అంటే కాలినడకన తీర్థయాత్రలు చేస్తే ఎంత మంచిదో లోకానికి తెలియజేశాడు ఆయన. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా మానవుడై పుట్టాడు గనక కాలినడకన తీర్థయాత్రలు చెయ్యాలి. అది నేను చేసి చూపిస్తాను. నిజానికి నేను భూమి మీద పుట్టలేదు, నాది దివ్య శరీరం, వీళ్ళది భౌతిక శరీరం. అయినప్పటికీ ప్రజలకి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుని నారద మహర్షి కేవలం ఒక వీణ మెళ్ళ వేసుకుని మానవులతో కలిసి నడుచుకుంటూ తెగ తిరిగేశాడు. తుంగభద్రా తీరం తిరిగాడు, రామేశ్వరం వెళ్ళాడు, కాశీ వెళ్ళాడు, గయ వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, గుర్జర దేశం వెళ్ళాడు అంటే గుజరాత్ వెళ్ళాడు, ఇలా అన్ని తిరిగి తిరిగి విసిగిపోయాడు. అది కలియుగం ప్రారంభమైన 100 సంవత్సరాల కాలం అదే. అప్పటికి కలియుగం ప్రారంభమై కరెక్ట్గా 100 ఏళ్ళు అయింది. పరీక్షిత్ గారు కూడా వెళ్ళిపోయారు. జనమేజయుడు పరిపాలిస్తున్న కాలం. ఆ కాలంలో నారదుడు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, సర్వే విషయ లంపటాహ, ఎవరిని చూసినా విషయ లంపటులు అయిపోయారు. తిండి, ఇళ్ళు కట్టుకోవడం, ధనము సంపాదించడం, సుఖంగా నిద్రపోవడం, వీడిలాంటి వాట్ట, వాడు అలాంటి వాట్ట అని ఇతరుల మీద నేరాలు చెప్పుకోవడం, ఇవి తప్ప మరేం లేవు. అందువల్ల ఈ గందరగోళాలు ఏమీ లేకుండా గుర్తుపెట్టుకోండి. హాయిగా ఏం చేయాలి, తీర్థయాత్రలు చెయ్యాలి. ఆ చేస్తున్నటువంటి వేళల్లో నారదునికి ఈ భూమండలంలో విషయ లంపటులు కనబడ్డారు. అంటే కేవలం లౌకిక ప్రపంచములో ఉన్న వస్తువుల మీద వ్యామోహం ఉన్న వాళ్ళే కనబడ్డారు. ఏ ఇంట్లో చూసినా ఎక్కువ భాగం ఆ రోజుల్లో భార్యామణులదే పెత్తనంట. భర్తగారులు ఏం చేయమంటావాయ్ అంటున్నారట. బావమరుదులు మకాం ఇంట్లో పెట్టారట. తరుణి ప్రభుతాగే, నేను అనలేసమ్మా, వాళ్ళు వ్యాసుడు అన్నాడు, వాళ్ళు నా మీద పడకండి. ఈ ఎదురుగుండా ఉన్న పుస్తకంలో ఉన్న శ్లోకం అది, తరుణి ప్రభుతాగేహే. ఏ ఇంట్లో చూసినా సరే ప్రభుత్వం అంతా భార్యల చేతిలో పెట్టారట భర్తలు. బావమరుదులేమో ఎక్కువగా, బావగారు ఇలా చేస్తే బాగుంటుందండి, మీరు ఎంతసేపు ఏలూరులో ఉంటారు, హైదరాబాద్ వచ్చేయండి అంటున్నారట. ఇలా మొత్తం మీద ఈ జనాలను చూశాడు. ఇంకా పిల్లలు తల్లిదండ్రుల మాట వెండల్లా, తల్లిదండ్రులు వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేయడం లేదు, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయడం లేదు, ఇవన్నీ చూచాడు. భయం వేసింది ఆయనకి. అయ్య బాబోయ్, కలియుగం ఎంత భయంకరంగా ఉందేమిటి అనుకున్నాడు ఆయన. మరీ బొత్తిగా ఎక్కువ మందిలా కనపడగానే ఆయనకి భయం వేసి తిరగ్గా కొన్ని ఏళ్లలో మాత్రం హరినామ సంకీర్తన వినబడింది. అంటే మీరన్నమాట, హరిహరి నారాయణ గోవింద అనుకుంటున్న వాళ్ళు, కొంతమంది మాత్రం రిజర్వేషన్ చేయించుకుని సుఖస్థలానికి వెళుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ చూశాడు. అమ్మో, ఇంత పాపాత్ముల్లో కూడా నూటికి కోటికి కొద్దిమంది ఉంటారు. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 150 మంది పుణ్యాత్ములు ఉన్నారన్నమాట అని కొంచెం ఆయనకి ఆనందం కూడా కలిగింది. కానీ ఆనందం ఎందుకు తక్కువగా ఉందంటే, రెండు రాష్ట్రాలు కలిపి వాళ్ళు ఎంతమంది ఉంటారండి, 13 కోట్ల మంది ఉంటారా, 13-14 కోట్లు ఉన్నారు. 13 నుంచి 14 కోట్ల మందిలో 150 మందేనా పుణ్యాత్ములు అని కొంచెం బాధ కలిగింది ఆయనకి. అంటే కొంతమంది పుణ్యాత్ములు కాకపోవడం కాదు, కాకపోతే వాళ్ళు ఇళ్లల్లో ఉండి కనపడకుండా తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు నారదునికి కనపడలేదు. ఇప్పుడు ఆయన తిరిగి గంగానదీ తీరానికి వచ్చాడు. గంగానదీ తీరంలో ఒక ఆవిడ కూర్చునుంది. ఈ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి నవయువతీమణి, పరమసుందరీమణి కనపడింది. ఈ తల్లికి అటు ఇటు, ఈ స్త్రీకి అటు ఇటు చావడానికి సిద్ధంగా ఉన్న, బాగా తల నిరిసిపోయిన ముసలాళ్ళు, చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఇద్దరు పక్కన ఉన్నారు, అసలు లేవలేకపోతున్నారు వాళ్ళు. మధ్య మధ్యలో ఆయన ఆయాసపడుతున్నారు. ఇద్దరేమో ముసలివాళ్ళు, చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఇద్దరిని చెరువు పక్కన పెట్టుకుని ఈ అమ్మాయి వాళ్ళ వీపు మీద కొడుతూ, నాయన ఆడవకండ్రా అని ఓదారుస్తోంది. ఇంతలో నారదుడు వచ్చాడు. అమ్మా, వీళ్ళిద్దరూ మీ తాతయ్య ఇలా అంటే భలేవాడు అయ్యా, తాతయ్యలు ఏంటి, వీళ్ళు నా కొడుకులు అంది ఆవిడ. ఈయనకి మతిపోయింది. అమ్మాయి, నేను నిజమేగా విన్నాను అన్నాడు ఆయన. నేను నిజమే వింటున్నానా, సత్యమే వింటున్నానా, వీళ్ళిద్దరూ నీ కొడుకులు, నువ్వు చూస్తే ఇంకా అసలు పెళ్లి కూడా కానటువంటి పొడుచులా కనపడుతున్నావు. వీళ్ళేమో కాళ్ళు ముడుచుకుని ఎప్పుడు బకెట్ తందామా అన్నట్టుగా, బాల్చీ తందామా అన్నట్టుగా వీళ్ళున్నారు. ఈ ముసలివాళ్ళు నీ కుమారులు ఏమిటంటే ఏం చెప్పనండి, మేము ముగ్గురం నిజంగానే, నేను తల్లిని, వీళ్ళు నా పిల్లలు. ఈ పిల్లలిద్దరూ మొన్న మొన్నటిదాకా అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం వరకు నవయౌవనంతో ఉండేవారు. ఆ కాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద లీలలు చేశాడు. కృష్ణుడు ఉన్నంతకాలం కృష్ణావతారం సమాప్తి అవని క్రితం వీళ్ళిద్దరూ పడుచువాళ్ళు. నేను పడుచుదాన్ని, ఈ పిల్లలతో మంచి ఉత్సాహంగా తిరిగేదాన్ని. కానీ ఏం లాభం అంటే కృష్ణుడు అలా వెళ్ళిపోగానే క్రమక్రమంగా నేను ముసలిదాన్ని అయ్యాను, వీళ్ళు ముసలాళ్ళు అయ్యారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ హఠాత్తుగా ఈ మధ్యనే ఒక 30-40 ఏళ్ల క్రితం నాకు మంచి యవ్వనం వచ్చేసింది, నేను పొడుచుదాన్ని అయిపోయాను, నా పిల్లలిద్దరూ మాత్రం చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కారణం ఏమిటో తెలుసుకోండి, ఈపాటికే నేను ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా అంది ఆవిడ. వెంటనే నారదుడు కళ్ళు మూసుకుని వాసుదేవుణ్ణి స్మరించాడు. వెంటనే అర్థమైపోయింది, ఇంతకీ ఈ పొడుచావుడి పేరు భక్తి, ఈ పక్కనున్న వాళ్ళిద్దరూ జ్ఞానం వైరాగ్యం. భక్తికి పిల్లలు జ్ఞాన వైరాగ్యాలు, భక్తి అనే ఒకనొక సుందరీమణికి జ్ఞానం వైరాగ్యం అని ఇద్దరు కొడుకులు. అప్పుడు ఆయన కళ్ళు విప్పి, అమ్మ ఇప్పుడు విషయం నాకు అర్థమైంది, కృష్ణుడు అవతరించి భూమి మీద ఉన్నంతకాలం భక్తి పెరిగింది, గోపికలు ఎంతో భక్తితో ఉండేవారు, ప్రజల్లో భక్తి ఉంటే ఈ భక్తి అనే స్త్రీ ఎప్పుడు యువతీయమణిగా ఉంటుంది, అంటే భక్తి ఎప్పుడు స్త్రీ రూపంలో ఉంటుంది. ఆవిడకి యవ్వనం కావాలంటే ఏం చేయాలి, మీరంతా ఇలా పురాణాలు వినాలి, మీరు శ్రద్ధతో కృష్ణస్మరణ చెయ్యాలి, భగవన్నామం చెయ్యాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవత్ కథలు వినాలి. మనం భగవంతుణ్ణి ఎక్కువగా ధ్యానం చేస్తూ కథలు వింటూ ఉంటే భక్తి ఎప్పుడు నవయువతి అవుతుంది. ఈ పక్కనున్న జ్ఞాన వైరాగ్యాలు, కృష్ణుడు ఉన్నప్పుడు ప్రతి వాడిలో జ్ఞానము ఉంది, వైరాగ్యం ఉంది. కృష్ణుడు ఉన్నంతకాలం వస్తువుల మీద ఎవరికి వ్యామోహం లేదు, నాకు 200 రూమ్ కావాలి, నాకు ఈ రూమే కావాలి, నాకు అటాచ్డే కావాలి అని ఆ రోజుల్లో కోరికలతో ఎవరో కోరేవారు కాదు, వాళ్ళందరూ వైరాగ్యంతో ఉండేవారు. అందువల్ల వైరాగ్యం జ్ఞానం ఈ ఇద్దరు యువకులే అయ్యారు. కృష్ణుడు శరీరం విడవడంతో జ్ఞానం గురించి ఆలోచించేవాళ్ళు తగ్గిపోయారు. వైరాగ్యమా, అసలు వైరాగ్యం అంత తెలియటండి బాబు, నీ గొలుసు నాకు ఇవ్వమ్మా అని ఒక 100 ఏళ్ల నుంచి ఒక ఆవిడని అడుగుతుంటే ఇప్పటివరకు ఒకడు నవ్వుతుంది కానీ గొలుసు ఇవ్వదాయే, ఏ దిక్కుమాల మెళ్ళలో గొలుసు ఇవ్వరు, మనం వైరాగ్యవంతులంట, మనం మహాత్ములంట. కాబట్టి అంత తేలికేం కాదు, మీలో వైరాగ్యం ఉందో లేదో పరీక్షిస్తాను ఒకసారి నేను. వైరాగ్యం చాలా కష్టం, మనం ఏ వస్తువుని జయించలేము, మైదారిది కాఫీని జయించలేము, గోంగూర పచ్చడిని జయించలేము. నా గోంగూర పచ్చడి అంటాడు ఒక ఆయన, నా కంచం అంటాడు ఒక ఆయన, నా మంచం అంటాడు ఒక ఆయన, నా గది అంటాడు ఒక ఆయన, నా దర్త అంటాడు ఒక ఆయన. ఈ విషయంలో మనతో పోలిస్తే రైల్లో కృష్ణారావు గారితో ప్రయాణించిన ఒక అమ్మాయిని అయ్యంట, ఆ అమ్మాయి వాళ్ళని ఎంతో గౌరవించి కిందకి దిగుతుంటే సామాన్లు అన్నీ దించి నేనేదో వైజాగ్ నుంచి పెడుతున్నానండి ఢిల్లీకి ఆశీర్వదించండి అని కాళ్ళకి దండం పెట్టింది. ఎంతమందికి సేవ చేస్తుంటే ఆవిడ ఏమైనా ఈ హరిద్వార యాత్రకు కావలసిన సాయం చేసే అమ్మాయి ఏమో అనుకున్నాం మేము, తెర చూస్తే ఎవరో ప్రయాణికురాలట, చిన్నపిల్లే, ఇంత చదువుకుంటున్న పాప, ఓ 20 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయికి ఉన్న వైరాగ్యం వాళ్ళ మానవ మాత్రులకు లేకుండా అయిపోయింది, చూసారా మరి. కాబట్టి వైరాగ్యం చాలా కష్టం రావడం అంటే, ఎంత గింజుకున్నా వస్తు వ్యామోహం లేకుండా ఎవడూ ఉండలేడు. జ్ఞానం అది శూన్యం. ఎప్పుడైతే జ్ఞానము గురించి ఆలోచించే జనం తగ్గారో, వస్తువుల మీద వ్యామోహం జనంలో పెరిగిందో, వైరాగ్యం తగ్గిందో, అప్పుడు వీళ్ళిద్దరూ ముసలివాళ్ళు అయిపోయారట. కృష్ణుడు అవతారం చాలించగానే ఈ భక్తికి ముసలితనం వచ్చేసింది, భక్తి తగ్గింది, జ్ఞాన వైరాగ్యాలు పూర్తిగా తగ్గాయి, ముగ్గురు ముసలివాళ్ళు అయ్యారు. కొంచెం జాగ్రత్తగా వినండి, హఠాత్తుగా మళ్ళీ ఈ అమ్మాయి యువత అయ్యిందిట, వీళ్ళిద్దరూ అలాగే ముసలాళ్ళుగా ఉన్నారట. ఎందువల్ల తెలిసిందా మీకు, ఒక ఆయన గంగానది దగ్గరకు వచ్చి 7 రోజులు శ్రద్ధతో భాగవతం విన్నాడు, పరమభక్తితో. ఆయన అలా పురాణం వినడంతో మళ్ళీ భక్తికి నవయౌవనం వచ్చేసింది, వీళ్ళిద్దరిని ఎవరు పట్టించుకోలేదు. ఆ 7 రోజులు భక్తితో పురాణం విన్న ఆయన పరీక్షిత్తు చెప్పిన ఆయన సుఖుడు, దాంతో మళ్ళీ భక్తికి పునర్జీవితం పునరుజ్జీవనం వచ్చింది, నవయువతి అయ్యింది. వీళ్ళిద్దరిని మాత్రం పట్టించుకునే వాళ్ళకి అలాగే ఉన్నారు అనగా, అప్పుడు నారదుని మాటలు విని, ఏమండి అయితే ఇప్పుడు వీళ్ళ బతుకు ఏమిటంటే, భక్తి, నీకు ఒక విషయం చెబుతున్నాను విను, కలియుగంలో ప్రతి వాడికి భక్తి అంతో ఇంతో ఉంటుంది, భయము వల్ల కానీ కోరికల వల్ల కానీ ఏదో ఒక కారణంతో ప్రతి వ్యక్తి భగవంతునికి ఒక దండం పెడతాడు, అంతో ఇంతో నామస్మరణం చేస్తాడు. భగవత్ కథ వింటాడు. కాబట్టి భక్తి లేనివాడు అంటూ ఉండడు. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, పరమార్థం అవ్వచ్చు, మొత్తం మీద భక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు కలియుగాంతము వరకు నవయువతిగా ఉంటావు. వీళ్ళిద్దరూ ఎక్కువ మంది చేత ఆరాధింపబడరు. అంటే ఎక్కువగా జ్ఞానము వైరాగ్యం గురించి ఎవరూ పట్టించుకోరు. మధ్య మధ్యలో జ్ఞానం వైరాగ్యం అని కబుర్లు చెప్పేవాళ్ళంతా ధన సంపాదన కోసం కబుర్లు చెబుతారు, కానీ పూర్తిగా జ్ఞానం వాళ్లలోనూ ఉండదు. అయినా వీళ్ళు చావకూడదు గనక వీళ్లను బ్రతికించటానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది అని ఒక్కసారిగా గోవింద కేశవ నారాయణ అని వాళ్ళిద్దరి చెవులు అరిచాడు. అరవడంతో వాళ్ళు ఉలిక్కి వెళ్ళి లేచి కూర్చున్నారట. ముసలాళ్ళు అయ్యారు కానీ కదలగలుగుతున్నారు. అప్పుడు ఆవిడ ఏమంది, ఏమండి నాతో పాటు వీళ్ళు కూడా కొంతైనా యవ్వనం పొందాలి, పూర్తిగా వీళ్ళ వైరాగ్యానికి జ్ఞానమునకు యవ్వనం ఇమ్మని నేను అడగను, కానీ ఇంత ముసలాళ్ళు అయితే ఎలాగండి, కనీసం మేడం ఎట్లయినా ఎక్కాలి కదండి, అందరూ గ్రౌండ్ ఫ్లోర్లోనే అడగాలి, అందరూ లోయర్ బెర్తలు అంటే ఎలాగా, ఈ ఇద్దరికి లోయర్ బెర్తలు కష్టమైపోతుంది రిజర్వేషన్లో. కాబట్టి వీళ్ళు తమ పనులు తాము చేసుకునేటట్లుగా అటు ఇటు కదలేటట్లు చూడండి అనగా, దానికి ఒకటే మార్గం ఉన్నది, సుఖస్థలంలో భాగవతాన్ని ఎక్కువసార్లు ఎవరైనా చెబుతూ ఉంటే విన్నవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా జ్ఞాన వైరాగ్యములకు కూడా కొంత యవ్వనము రావాలను, ఓపిక రావాలను అనుకుంటే ఈ భక్తుల ప్రభావంతో జ్ఞానం వైరాగ్యం నడవగలుగుతారు, తమ పనులు తాము చేసుకుంటారు, పూర్తిగా వార్ధక్యం పోదు అని వరమిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం భాగవతం చేయటం వల్ల లాభం ఏమిటనమాట, మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఏమని, ఈ పురాణం వింటున్నప్పుడు జ్ఞానం బాగుండాలి, అందరికీ జ్ఞానం పెరగాలి, అందరిలో వైరాగ్యం ఉండాలనుకుంటే ఈ జ్ఞానం వైరాగ్యం యువకులు అవుతారు. ఏమండి భాగవతం మేము వింటే వాళ్ళకి బాగుండాలని మీరు కోరుకుంటారేమిటి, దానివల్ల మాకు లాభం ఏమిటంటే, భక్తి జ్ఞానం వైరాగ్యం అనే మూడు గనక మీకు వస్తాయి ఎప్పుడు ఇతరులకు కోరుకుంటే. భక్తి ఎలాగో మీలో ఉంది కాబట్టి భక్తిని మీరు బాగు చేశారు. ఈ భక్తి జ్ఞానం వైరాగ్యం మూడు బాగుంటే జీవులంతా తరిస్తారు. భక్తి మీకు ముందే చెప్పాను కదా, ఎలాగో పురాణం వినే వింటున్నారు కనుక భక్తి లేకపోతే రారు. జ్ఞానము వైరాగ్యము కూడా ఎంతో కొంత లేకపోతే జన్మెత్తుతంట. ఈ జన్మలో భక్తి ఉంటే ఒకవేళ జ్ఞాన వైరాగ్యములు లేకపోతే వాటిని పెంపొందించుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆ జన్మలో జ్ఞానం వైరాగ్యం పెంపొందించుకుంటాం. ఈ జన్మలో కేవలము జ్ఞానము వైరాగ్యమే ఉండి భక్తి లేకపోతే భక్తిగా మళ్ళీ ఒక భక్తుడిగా పుట్టి తరిస్తాడు. కాబట్టి ఏది లోపమున్నా విటమిన్ లోపం వల్ల శరీరం ఎలా దెబ్బతింటుందో మనిషిలో భక్తి కానీ జ్ఞానము కానీ వైరాగ్యము కానీ మూడింటిలో ఏది లోపించినా జన్మెత్తాలి. కాబట్టి ఏం చెప్పాడు నారదుడు, కలియుగమునందు శుకుడు పురాణము చెప్పిన ఆ ప్రాంతంలో 6 క్రోసులు ఉంటుంది, ఇక్కడ 6 రెళ్ళు 12 మైళ్ళు ఆ గంగానది మొదలుకుని ఎటైనా 12 మైళ్ళు, ఈ 12 మైళ్ళ ప్రాంతంలో భాగవత కథని కొందరు చెబుతూ ఉంటే కొందరు వినాలి. ఈ విన్నవాళ్ళంతా భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలి. అప్పుడు లాభం ఏమిటనమాట, వాళ్ళు అభివృద్ధి పొందితే వాళ్ళు మీలో ఉంటారు, మీలో ఉంటే శ్రీకృష్ణుడి సంపూర్ణానుగ్రహం లభిస్తుంది. ఈ మూడు ఉన్నవాడికి మాత్రమే భాగవతము యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఇందులో ఏది లోపించినా భాగవతం సంపూర్ణ ఫలితం ఇవ్వదు. ఇలా సంపూర్ణ ఫలితం ఇచ్చే అపూర్వమైనటువంటి శక్తి కేవలం భాగవతమునకు మాత్రమే ఉన్నది. అప్పటి నుంచి నారదుని ఆదేశంతో భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అభివృద్ధి చేయడానికి మానవులంతా ఇక్కడికి వచ్చి భాగవత సప్తాహం చేసేవారట. నారదుడు వీణబుచ్చుకు చాటాడు, నాయనలారా గంగా తీరంలో పాపం భక్తి బాధపడుతోంది, ఆవిడ యువతిగా ఉంది, ఆవిడ పిల్లలు రిటైర్ అయిపోయారు, ముసలివాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా బాగుండేటట్టు చూద్దాం, వాళ్ళు నడిచేటట్టు చూద్దాం, వాళ్ళకు కూడా ఓపికిద్దాం, మీరు వెళ్ళండి అక్కడికి భాగవతం చెప్పుకోండి, పారాయణము చెయ్యండి, వాళ్ళు బాగుండాలని కోరుకోండి, వాళ్ళు బాగుంటే మీరు శాశ్వత కైవల్యం పొందుతారు అని నారదుడు చెప్పగా అప్పటి నుంచి జనములు వచ్చి ఇక్కడ పురాణాలు చెప్పడం మొదలెట్టారు. అంత పూర్వం లేదు ఈ సప్తాహాలు ఇక్కడ చేయటం. ఈ స్థలాన్ని నారదుడు మనకి పురాణ స్థలముగా ఇచ్చాడు. మరి మనం ఎలా గుర్తుపెట్టాం ఇవాళ, ఏమండి ఇక్కడే శుకుడు భాగవతం చెప్పినట్టుగా పురాణము ద్వారా మీకు ఎలా తెలుస్తుంది? పురాణంలో ఏదో గంగానదిలో శుకుడు పరీక్షిత్తుకి పురాణము చెప్పాడని ఉంటుందండి, కానీ అదే స్థలం అని ఎలా తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇది సుఖస్థలం, ఇక్కడే శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పాను, ఈ ప్రాంతం వరకు వెళ్ళి మనం చెప్పుకోవాలి. ఇది మీకు తెలియాలంటే ఎవరో ఒక మహాత్ముడు చెప్పాలిగా, అలా చెప్పిన వాడు ఆదిశంకరాచార్యుల వారు. జగద్గురుడు ఆదిశంకరుడు తన శిష్యులతో కేదారానికి వెళ్ళిపోయాడు, బదరీ కేదారాలు వెళ్ళి చివరిన ఆయన కేదారంలో జయవైక్యం పొందాడు, శివుడిలో కలిసిపోయాడు, ఆయన శివైక్యం అయిపోయాడు, శివ అస్వరూపుడు గనక. ఆయన ఇక్కడికి వచ్చి తన భక్తులతో చెప్పాడు, ఈ ప్రాంతం 6 క్రోశుల ప్రాంతం అంతా సుఖస్థలము, సుఖుడు పరీక్షిత్తునకు భాగవతము చెప్పిన స్థలం, ఇక్కడెక్కడ కూర్చున్న ఏ ప్రాంతంలో కూర్చున్నా సుఖుడు మనకు కనపడతాడు. రాత్రిపూట చీకట్లో తిరుగుతూ ఉండండి, రోడ్లో ఉంటాయి, ఇళ్ళను నిద్రపోవడమే కాకుండా కాసేపు ఏ రూపంలో అయినా శివుడు కనపడతాడు. రోజు తిరగమని అనగాని 9 నుంచి 10:30 వరకు గంగానదీ తీరంలో కాసేపు కూర్చోండి, భక్తితో నామస్మరణ చెయ్యండి, మీకు అనుభూతులు కలుగుతాయి, మీ భక్తి మీకు సుఖుణ్ణి దర్శనం చేయిస్తుంది. సుఖుడు ఎలా కనపడతాడు అయితే, ఒక్కొక్క భిక్షుకుడి రూపంలో, ముష్టెత్తుకునేవాడి రూపంలో, దిగంబరుడి రూపంలో, గోచీపాతరాయుడి రూపంలో, సాధువుల రూపంలో కనపడతాడు, లేదా ఆకాశంలో ఒక రకమైన నీలము కానీ పసుపుపచ్చ కానీ ఆకుపచ్చ కానీ మూడు కలిస్తే ఎలా ఉంటాయి, నీలము ఆకుపచ్చ పసుపు కలిసిన రంగు ఒక కాంతి రూపంలో దర్శనమిస్తాడు, తేజో రూపంలో దర్శనమిస్తాడు. ఆ తేజస్సు కనపడిందంటే వాడు గ్యారంటీగా సుఖుణ్ణి చూసినట్టే. అనుభూతి కావాలంటే రాత్రిపూట అప్పుడప్పుడు కాస్త గంగా తీరంలో తిరగాలి. గంగా తీరంలో ఆ పరమాత్ముడిని ఎన్నో పర్యాయములు ఇదివరకు చాలామంది చూశారు. మేము 2006లో 2009లో వచ్చినప్పుడు అనుభూతి పొందిన వాళ్ళు కనీసం 10-12 మంది ఉన్నారు. వాళ్ళైతే ఆనందపడిపోయారు.